ఎలాంటి గమ్యము లేక మనస్సులో ఒక ప్రణాళిక లేకుండా సరదాగా నడుచుట కొన్నిసార్లు మంచిది అని నేననుకుంటాను. గమ్యము లేకుండా అటూ ఇటూ తిరుగుట ఎంతో ఆహ్లాదమును ఇస్తుంది. కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉన్నప్పుడు, ఒక సమయమందు ఒక స్థలమునకు చేరవలసి ఉన్నప్పుడు, ఒక పటము, ఒక ప్రణాళిక లేక ఒక మార్గమును గురించిన అవగాహన ఉండుట చాలా మంచిది. ఈ పాఠముల యొక్క గుంపుకు మీ వేదాంత శాస్త్రమును కట్టుట అని పేరు పెట్టాము. వేదాంత శాస్త్రమును నిర్మించున్నప్పుడు స్థిరమైన జవాబులు పొందుట చాలా అవసరము. కాబట్టి ఆ లక్ష్యమును అందుకొనుటకు మనము ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. కాబట్టి ఈ పాఠముల గుంపులో ఒక బాధ్యతాయుతమైన క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు కొన్ని సాధారణమైన మరియు ముఖ్యమైన నిర్దేశములను మనము పరిశీలన చేద్దాము. మొదటి పాఠమునకు వేదాంత శాస్త్రము అంటే ఏమిటి అనే పేరు పెట్టాము. మరియు ఈ ప్రశ్నకు మన జవాబు గతములో సంఘమునకు ఉపయోగపడిన మరియు నేడు మనము పాటించవలసిన వేదాంత శాస్త్ర అధ్యయన ప్రణాళికను సూచిస్తుంది. ఈ ప్రణాళికను విపులపరచుటకు మన పాఠం మూడు ముఖ్య భాగములుగా విభజింపబడుతుంది. మొదటిగా వేదాంత శాస్త్రం యొక్క నిర్వచనమును మనము చూద్దాము. రెండవదిగా వేదాంత శాస్త్రం యొక్క లక్ష్యములను చూద్దాము. మరియు మూడవదిగా వేదాంత శాస్త్రములోని కొన్ని అంశములను చూద్దాము. వేదాంత శాస్త్రము అను పదము యొక్క నిర్వచనమును ఇస్తూ ఆరంభించుదాము. ఈ అంశం యొక్క విచారణలో మనము మూడు విషయములను చూస్తాము. మొదటిది నలుగురు వేదాంత శాస్త్రవేత్తలు ఇచ్చిన కొన్ని సాధారణ నిర్వచనములను చూద్దాము. రెండవదిగా ఈ నిర్వచనముల యొక్క కొన్ని ధోరణులను లేక దృష్టికోణాలను వివరించుదాము. మరియు మూడవదిగా ఈ పలు ధోరణులను మనము విశ్లేషించుదాము. ముందుగా కొందరు వేదాంత శాస్త్రవేత్తలు వేదాంత శాస్త్రమును నిర్వచించిన కొన్ని విధములను చూద్దాము. ఇప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయములో మానవులందరూ తమ జీవితకాలములంతా వేదాంత శాస్త్రమును అనుసరించు ఒక ప్రాముఖ్యమైన అవగాహన ఇవ్వబడింది. అవిశ్వాసులు కూడా కొన్నిసార్లు ఏదో ఒక విధముగా దేవుని గూర్చి మరియు ఆయన షరతులను గూర్చి ఆలోచన చేయుటకు, కొన్నిసార్లు వారికి తెలియకుండానే కావచ్చు, ఒక సామాన్య ప్రత్యక్షతను ఎదుర్కొంటారు. మరియు విశ్వాసులు వారు ఏ వృత్తిలో ఉన్నా గాని ఎక్కువ సమయం దేవుని గూర్చిన ఆలోచనలతో సమయం గడుపుతారు. అయినను మన అధ్యయనమును ఆరంభించుచుండగా వేదాంత శాస్త్రమును మరింత పద్ధతి ప్రకారమైన కార్యముగా పరిగణించుదాము. అనగా ఒక ప్రత్యేకించబడిన విషయము మీద తగిన అవగాహన మరియు జ్ఞానము కలిగిన ప్రజలు చేయు కృషిగా పరిగణిద్దాము. వేదాంత శాస్త్రము అనే సాధారణ అంశమును క్రైస్తవులు మరియు క్రైస్తవులు కానివారు లెక్కలేనని విధములుగా నిర్వచించారు. కానీ వేదాంత శాస్త్రం యొక్క పద్ధతి ప్రకారమైన చర్చను మనము ఆరంభించుచుండగా కొన్ని ఉపయోగకరమైన ఆలోచనలను ఇచ్చిన నలుగురు గౌరవనీయులైన వేదాంత శాస్త్రవేత్తల మీద మన దృష్టిని పరిమితము చేద్దాము. థామస్ అక్వినాస్, చార్లెస్ హాడ్జ్, విలియం అమెస్ మరియు సమకాలీన వేదాంత శాస్త్రవేత్త జాన్ ఫ్రేమ్ యొక్క రచనలలో మనము పొందు నిర్వచనములను పరిశీలన చేద్దాము. మొదటిగా ప్రఖ్యాతిగాంచిన రోమన్ క్యాథలిక్ వేదాంత శాస్త్రవేత్త అయిన థామస్ అక్వినాస్ వేదాంత శాస్త్రమును గూర్చిన ఒక సాంప్రదాయకమైన నిర్వచనమునకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయన ఆలోచనలు ఆయన కంటే ముందు వచ్చిన వేదాంత శాస్త్రవేత్తల అభ్యాసములలో నుండి పుట్టాయి మరియు నేటికి అవి సంఘములోని అనేక శాఖల మీద ప్రభావం చూపుతాయి. ఆయన సుపరిచిత పుస్తకమైన సుమా థియోలజికాలోని మొదటి పుస్తకము 1వ అధ్యాయము 7వ భాగములో అక్వినాస్ వేదాంత శాస్త్రమును పవిత్రమైన సిద్ధాంతము అని పిలిచి ఈ విధముగా నిర్వచించాడు. అవి స్వయంగా దేవుడయుండుట వలన లేక అవి దేవుని సంబోధించుచున్నందువలన అన్ని విషయములు దేవుని దృష్టిలో నుండి విచారించబడు ఒక ఏకీకృత విజ్ఞానము. ఈ నిర్వచనము వేదాంత శాస్త్ర విద్యార్థులకు చాలా సులువైనదిగా ఉన్నది మరియు మనలో చాలామంది దీనిని అర్థము చేసుకొనవచ్చు. దీనిలో మనము చర్చించవలసిన రెండు ముఖ్యమైన కోణములు ఉన్నాయి. మొదటిగా అక్వినాస్ వేదాంత శాస్త్రమును ఒక విజ్ఞానముగా నిర్వచించాడు. అయితే ఇక్కడ విజ్ఞానము అనే పదమునకు ఆధునిక అర్థము వర్తించదు. గాని ఇక్కడ విజ్ఞానము అంటే విశాలమైన అవగాహనతో చేయు జ్ఞానముతో కూడిన లేక పాండిత్య అన్వేషణ. ఈ ఆలోచన ప్రకారముగా వేదాంత శాస్త్రము ఒక విశేషమైన లక్ష్యము కలిగిన ఒక విద్యా విధానము. కొందరు జీవశాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రము, న్యాయశాస్త్రము లేక చరిత్రను అధ్యయనము చేయునట్లే కొందరు ప్రజలు వేదాంత శాస్త్రమును ఒక విద్యా విధానముగా అధ్యయనము చేస్తారని అక్వినాస్ యొక్క నిర్వచనము సూచిస్తుంది. వేదాంత శాస్త్రము అనే అంశము విద్యా అధ్యయనముతో ముడిపడియున్న పలు రకముల ఆలోచనలు మరియు కార్యక్రమముల ద్వారా ప్రాథమికముగా నెరవేర్చబడుతుంది. ఈ ఆలోచనలో వేదాంత శాస్త్రమును గూర్చిన సిద్ధాంతములు లేక ఆలోచనలను గూర్చి బోధించుట లేక వ్రాయుట ఒక వేదాంత శాస్త్రవేత్త యొక్క ముఖ్యమైన పని. అయితే వేదాంత శాస్త్రము కేవలము ఒక విద్యా విధానముగా మాత్రమే ఉండాలని అక్వినాస్ నమ్మలేదు. కానీ వేదాంత శాస్త్రము క్రైస్తవ జీవితములోని ప్రతి కోణము మీద ప్రభావం చూపాలి. అయితే వేదాంత శాస్త్రము ప్రాథమికముగా ఒక పాండిత్య అన్వేషణ అనే అవగాహనను ఆయన ఆలోచన ఇస్తుంది. మనము అక్వినాస్ యొక్క వేదాంత శాస్త్ర నిర్వచనమును చూస్తుండగా దానిలో రెండవ ప్రాముఖ్యమైన కోణమును కూడా చూద్దాము. అక్వినాస్ యొక్క ఆలోచన ప్రకారం వేదాంత శాస్త్రములో రెండు స్థాయిలు ఉన్నాయి. ఒకవైపు వేదాంత శాస్త్రవేత్తలు స్వయంగా దేవుని గురించిన విషయాలను అన్వేషిస్తారు. ఉదాహరణకు దేవుని యొక్క గుణములు వంటి అంశములను గూర్చి మనము కొన్ని ఆలోచనలను రూపిస్తాము. ఆయన సర్వజ్ఞత, ఆయన సర్వవ్యాపీయత, ఆయన పరిశుద్ధత వంటివి. ఈ అధ్యయన అంశములను మనము దేవుని గూర్చిన శాస్త్రము లేక థియోలజీ ప్రాపర్ అని పిలుస్తాము. ఇక్కడ మన అధ్యయనం యొక్క అంశము స్వయంగా దేవుడైయున్నాడు. మరొకవైపు అక్వినాస్ ఉపయోగించిన విధముగా దేవునికి సంబంధించిన లేక దేవుని సంబోధించుచున్న మరి ఏ ఇతర అంశము యొక్క అధ్యయనము కూడా వేదాంత శాస్త్రమై ఉన్నది. ఈ అంశములను దేవుని యొక్క ఎలాంటి ప్రస్తావన లేకుండా కూడా చర్చించవచ్చు. కానీ వేదాంత శాస్త్రవేత్తలు ఈ అంశములను దేవునితో అనుబంధించుట ద్వారా తమ నైపుణ్యతను ఉపయోగిస్తారు. ఉదాహరణకు రాకడ శాస్త్రము అనగా అంత్యదినములలో జరుగు విషయములను గూర్చి చేయు అధ్యయనము వేదాంత శాస్త్రములో ఒక ముఖ్యమైన అంశము. పాపము, విమోచన సిద్ధాంతములు మరియు ప్రభువు బలలో క్రీస్తు యొక్క సన్నిధి వంటి అంశములు కూడా దేవుని గూర్చిన శాస్త్రము కానప్పటికీ వాటిని వేదాంత శాస్త్రములో భాగముగా పరిగణించవచ్చు. అక్వినా స్థాపించిన ఈ సామాన్య అవగాహన ఆధారంగా ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రవేత్త అయిన చార్లెస్ హార్జ్ చెప్పిన సమరూప విషయములను వినుట మంచిది. ప్రొటెస్టెంట్ పునరుద్ధరణ క్రీస్తు శరీరములో పలు మార్పులను తెచ్చినప్పటికీ వేదాంత శాస్త్రము యొక్క నిర్వచనము మీద అది గొప్ప ప్రభావం చూపలేదు. 1797 నుండి 1879 మధ్య నివసించిన ప్రిన్స్టౌన్కు చెందిన చార్లెస్ హార్జ్ ఆయన వ్రాసిన సిస్టమాటిక్ థియాలజీ యొక్క మొదటి అధ్యాయములో వేదాంత శాస్త్రమును ఈ విధముగా నిర్వచించాడు. వేదాంత శాస్త్రము అనగా దేవుని స్వభావమును గూర్చి మరియు దానితో మన అనుబంధమును గూర్చి సత్యములను తెలుపు దేవుని ప్రత్యక్షతలోని వాస్తవముల యొక్క విజ్ఞానము. వేదాంత శాస్త్రమును గూర్చిన ఈ నిర్వచనములోని పలు కోణములను చూద్దాము. మొదటిగా హార్జ్ యొక్క నిర్వచనము అక్వినాస్ యొక్క నిర్వచనమును పోలియున్నది గాని ఆయన ప్రత్యక్షతను గురించి ఎంత స్పష్టముగా ప్రస్తావించాడో మనము గమనించాలి. వేదాంత శాస్త్రము దేవుని ప్రత్యక్షతలోని వాస్తవములను గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అక్వినాస్ కూడా దేవుని ప్రత్యక్షత మీద ఆధారపడటానికి ప్రయత్నించాడు. కానీ హార్జ్ యొక్క నిర్వచనము ఒక నిజమైన ప్రొటెస్టెంట్ ఆలోచనను బయలుపరుస్తుంది. అది వేదాంత శాస్త్రం యొక్క ముఖ్యమైన నిధిగా దేవుని ప్రత్యక్షత, ముఖ్యముగా బైబిల్ యొక్క ప్రాముఖ్యతను వక్కానిస్తుంది. రెండవదిగా అక్వినాస్ వలేనే హార్జ్ కూడా వేదాంత శాస్త్రమును ఒక విజ్ఞానముగా పరిగణించాడు అని గుర్తించుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఆయన వేదాంత శాస్త్రమును ఒక అధ్యయన అంశముగా చూశాడు. వాస్తవానికి ఆయన కాలములోని వేదాంత శాస్త్రవేత్తలు వేదాంత శాస్త్రము కొరకు ప్రకృతి శాస్త్రము లేదా భౌతిక శాస్త్రములోని పద్ధతులను ఒక నమూనాగా ఉపయోగించాలని హార్జ్ కోరాడు. ఆయన రచించిన సిస్టమాటిక్ థియాలజీలోని మొదటి పేజీలో ఆయన వ్రాసిన మాటలను వినండి. ప్రకృతి ఎంతగా ఒక రసాయన శాస్త్రము లేక యాంత్రిక శాస్త్రములో ఒక వ్యవస్థగా ఉన్నదో, బైబిల్ కూడా వేదాంత శాస్త్రములో వ్యవస్థగా ఉన్నది. రసాయన శాస్త్రవేత్త లేక ఒక యాంత్రిక తత్వవేత్త పరీక్షించవలసిన వాస్తవాలను మనము ప్రకృతిలో కనుగొంటాము, అవి పనిచేయు నియమాలను నిర్ధారించుట కొరకు. అలాగే ఒక వేదాంత శాస్త్రవేత్త సేకరించి, నిర్ధారించి, అమర్చి వాటిని దానిలోని పరస్పర అనుబంధములో కనుపరుచు సత్యములను వేదాంతవేత్త బైబిలులో పొందుతాడు. 19వ శతాబ్దపు ఇతర విజ్ఞానవేత్తల వలనే బైబిలును ఒక డేటాగా ఉపయోగించి పరిశోధన చేసి పరీక్షించి ఇతర విద్యా విషయములలో దానిని క్రమపరచుట ఒక వేదాంత శాస్త్రవేత్త యొక్క పని అని హార్జ్ యొక్క ఆలోచన. ఇప్పుడు వేదాంత శాస్త్రవేత్తల యొక్క పరిశోధనా ఫలితాలను క్రైస్తవ జీవనములోనూ అన్వయించాలని ఆయన నమ్మాడు. కానీ అక్వినాస్ వలెనే అన్వయించు పనిని హార్జ్ సేవకులు మరియు కాపురుల చేతికి విడిచిపెట్టి క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం యొక్క పనిని ముఖ్యముగా విద్యావేత్తలు మరియు విద్యార్థుల చేతికి అప్పగించాడు. 3వదిగా, వేదాంత శాస్త్రములో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయని హార్జ్ దావా చేశాడు. వేదాంత శాస్త్రములో మన ముఖ్య ధ్యాస దేవుని స్వభావము మరియు ఆయనతో మన అనుబంధము మీద ఎక్కువగా ఉంటుంది. వేదాంత శాస్త్రములోని ఈ విభజన అక్వినాస్ యొక్క నిర్వచనమును పోలియున్నది. అనగా దేవుని గూర్చిన శాస్త్రము మరియు సామాన్య వేదాంత శాస్త్రము మధ్య వ్యత్యాసము చూపుట. అక్వినాస్ మరియు హార్జ్ ఇచ్చిన వేదాంత శాస్త్ర నిర్వచనములను చూసిన తరువాత 3వ నిర్వచనమును కూడా చూచుట మనకు ఉపయోగపడుతుంది. 1576 నుండి 1633 మధ్య జీవించిన ప్రఖ్యాతిగాంచిన ప్యూరిటన్ విలియం అమేస్ వేదాంత శాస్త్రమును గూర్చి కొంత భిన్నముగా మాట్లాడాడు. ఆయన రచించిన పుస్తకమైన మ్యారో ఆఫ్ థియాలజీలోని మొదటి భాగములో వేదాంత శాస్త్రం యొక్క కేంద్రము దేవుని కొరకు జీవించుట అను బోధ లేక సిద్ధాంతము అని చెప్పాడు. వేదాంత శాస్త్రమును గూర్చి అమేస్ యొక్క అవగాహన ఇప్పటి వరకు మనము చూసిన 2 విధానాలకు భిన్నముగా ఉన్నది. మొదటిగా, ఆయన నిర్వచనము విజ్ఞానము అనే పదమును ఉపయోగించదు. వేదాంత శాస్త్రము ఒక సిద్ధాంతము లేక బోధ. అనగా వేదాంత శాస్త్రము అనేది ఆలోచనలు లేక బోధనలను జ్ఞానముతో అన్వేషించుట అని అమేస్ చెప్పాడు. కానీ అక్వినాస్ మరియు హార్జ్ యొక్క భాషలో సూచించినట్లు ఇతర విద్యా విషయములతో వేదాంత శాస్త్రం యొక్క దగ్గర సంబంధమును ఆయన వక్కానించలేదు. 2వదిగా, వేదాంత శాస్త్రము సిద్ధాంతమును గూర్చిన అధ్యయనము అని అమేష్ చెప్పినప్పటికీ దానిలోని అధ్యయన అంశము ఏమయ్యున్నదని ఆయన చెప్పాడో ఒకసారి గమనించండి. దేవుని కొరకు జీవించుట. అక్వినాస్ మరియు కొంతవరకు హార్జ్ వేదాంత శాస్త్రము అంటే వాస్తవములు లేక ఆలోచనల యొక్క సేకరణ అనే విషయము మీద దృష్టి పెట్టారు. కానీ అమేష్ మాత్రం వేదాంత శాస్త్రములో ఒకడు దేవునిలో మరియు దేవుని కొరకు జీవించుట ముడిపడియున్నదని వక్కానించాడు. వేదాంత శాస్త్రమును కేవలము ఒక జ్ఞానపూర్వకమైన వాస్తవముల అన్వేషణకు మాత్రమే పరిమితము చేయకుండా అమేష్ విశ్వాసి జీవితం యొక్క విశాలమైన అవగాహన వైపు ఒక పరిశోధనా దృష్టితో చూశాడు. దీనిని ప్యూరిటన్లు పరిశోధనాత్మక దృష్టి అని పిలుస్తారు. ఆయన ఆలోచన ప్రకారముగా వేదాంత శాస్త్రమును, వేదాంత శాస్త్రం యొక్క మూలుగను, ఈ విశాల ఆలోచనను దృష్టిలో ఉంచుకుని చేయాలి. సమకాలీన వేదాంత శాస్త్రవేత్త అయిన జాన్ ఫ్రేమ్ అమేస్ కొవ్వకు చెందినవాడే. ఆయన పుస్తకము ది డాక్ట్రిన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ యొక్క 3వ అధ్యాయములో ఫ్రేమ్ వేదాంత శాస్త్రమును ప్రజలు దేవుని వాక్యమును తమ జీవితములోని అన్ని కోణములకు అన్వయించుకునుట అని నిర్వచించాడు. ఫ్రేమ్ కొంతవరకు అక్వినాస్ మరియు హార్జ్ యొక్క ఆలోచనలతో సమ్మతిస్తాడు. ఎందుకంటే మరొక చోట ఆయన అన్వయమును బోధ లేక సిద్ధాంతము అని నిర్వచించాడు. అయినను వేరొక చోట ఆయన చెప్పినట్లు ఫ్రేమ్ ప్రకారం బోధ అనేది ప్రజల యొక్క అవసరతల కొరకు లేఖనమును ఉపయోగించు ప్రక్రియ. వేదాంత శాస్త్రము అనగా కొన్ని సాంప్రదాయక అధ్యయన సమస్యలను గూర్చి ఆలోచించుట మాత్రమే కాదు. కానీ వేదాంత శాస్త్రము అంటే అన్వయము. అది లేఖన బోధలను జీవితంలోని విశాలమైన అంశములకు అన్వయించుట. ఇప్పటి వరకు మనము వేదాంతశాస్త్రమునకు 4 వేర్వేరు నిర్వచనములను చూశాము. కాబట్టి అవి ప్రాతినిధ్యం వహించు ఆలోచనలు లేక ధోరణులను పోల్చుటకు అవి మనకు సహాయకరంగా ఉంటాయి. ఈ 4 నిర్వచనములు ఈ అంశము మీద వేదాంత శాస్త్రవేత్తలు తీసుకున్న 2 విలువైన ధోరణులను బయలుపరుస్తాయి. వీటిలో మొదటి ధోరణిని మనము అధ్యయన అవగాహన మరియు 2వ ధోరణిని జీవన అవగాహన అని పిలవవచ్చు. ఒకవైపు అక్వినాస్ మరియు హాజ్ వేదాంతశాస్త్రములో అధ్యయన అవగాహనకు ప్రతినిధులు. వారి ఆలోచన ఎక్కువ మంది క్రైస్తవ వేదాంత శాస్త్రవేత్తలు వేదాంతశాస్త్రమును నిర్వచించిన విధానములకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సులువైన మాటలలో వారు వేదాంతశాస్త్రమును వేదాంతశాస్త్రము అనే పదము యొక్క శబ్దలక్షణము లేక భాషా సంప్రదాయమును దృష్టిలో ఉంచుకుని నిర్వచించారు. గ్రీకు పదమైన థియోస్ యొక్క అర్థము దేవుడు, మరియు ఇది థియాలజీ అనే పదములోని మొదటి సగమును కలిగి ఉన్నది. మరియు ఈ సందర్భములో గ్రీకు పదమైన లోగోస్ యొక్క అర్థము ఒక విషయమును గూర్చిన విజ్ఞానము లేక సిద్ధాంతము లేక అధ్యయనము, మరియు అది థియాలజీ అనే పదములో 2వ భాగమును కలిగి ఉన్నది. కాబట్టి శబ్దలక్షణ ఆధారముగా థియాలజీ అనే పదమునకు అర్థము దేవుని గూర్చిన సిద్ధాంతము లేదా అధ్యయనము. అయితే దేవుని గూర్చి చదువుట మాత్రమే అంతము అని చెప్పే నిజాయితీ గల ఒక్క ఇవాంజలికల్ వేదాంత శాస్త్రవేత్త కూడా ఉండడు. వేదాంత శాస్త్రమును ఒక విధంగానో లేక వేరొక విధంగానో తమ జీవితాలకు అన్వయించుకోవాలని చాలామంది విశ్వాసులు కోరతారు. అయితే ఒక క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో అన్వయము అనే దానిని ప్రాముఖ్యమైన భాగముగా సాధారణముగా పరిగణించరు, కానీ 2వ మెట్టుగా పరిగణిస్తారు. దీనిని కొన్నిసార్లు అభ్యాసిక వేదాంత శాస్త్రము అంటారు. అనగా క్రమబద్ధమైన వేదాంత శాస్త్రములో అధ్యయన పాండిత్య సంబంధమైన సమస్యలను నిర్ధారించుకున్న తరువాత మనము పాలు పంచుకుని 2వ విషయము. ఇందువలన చాలాసార్లు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును సామాన్య జీవితముతో ఎలాంటి సంబంధము లేకుండా పాటించవచ్చు. అనగా ఇది కేవలము అధ్యయనములో వరములు పొందిన కొందరు మాత్రమే ఎక్కువగా పాలు పంచుకుని ఒక విషయముగా మిగిలిపోతుంది. వేదాంత శాస్త్రములో ఒక విధమైన జ్ఞాన నైపుణ్య ప్రవృత్తి నెలకొంటుంది. మరొకవైపు అమేస్ మరియు ఫ్రేమ్ చెప్పిన దానిలో మనము చూసిన నిర్వచనములు ఒక ముఖ్యమైన అల్పసంఖ్యక ఆలోచన అనగా వేదాంత శాస్త్రమును జీవితమునకు అన్వయించుటకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వేదాంత శాస్త్రము ఒక విశ్వాసి జీవనము యొక్క విశాలమైన అంశములతో ఎంతో గాఢముగా ముడిపడి ఉన్నదని ఆలోచించు వేదాంత శాస్త్రవేత్తలు కూడా ఎల్లప్పుడూ ఉన్నారు. కానీ వెనుకటి కాలములో చాలా తక్కువ మంది పేరుగాంచిన వేదాంత శాస్త్రవేత్తలు ఈ అవగాహనను కలిగి ఉండేవారు. ఈ మధ్య కాలములో వేదాంత శాస్త్రము అనేది కేవలము జ్ఞానులు మాత్రమే ఆలోచించవలసిన విషయము అనే ఆలోచనను ఎక్కువ మంది వేదాంత శాస్త్రవేత్తలు తిరస్కరించుట ఆరంభించారు. వారు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును క్రైస్తవ జీవనము కొరకు కేవలము జ్ఞానము లేక అధ్యయన ఆధారములుగా చూడలేదు గాని క్రీస్తు కొరకు జీవించుటను గూర్చి ముఖ్యముగాను లోతుగాను ఆశగల ఒక అంశముగా చూశారు. ఈ అల్పసంఖ్యక ఆలోచనకు ఈ మధ్య కాలములో ఎక్కువ మంది సమర్థకులు ఉండుటకు చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని కారణములు వేదాంత శాస్త్రములో నుండి మరియు లేఖనములలో నుండి కూడా వెలువడుతున్నాయి. కానీ ఎదుగుచున్న ఈ ఆలోచనలలో కొన్ని ప్రవీణుల నిష్పక్షపాతమును సరిగానే ప్రశ్నించు వారు ఏ రంగమునకు చెందినవారైనా సరే పాశ్చాత్య సంస్కృతులలోని కొన్ని ఆలోచనలలో నుండి ఎదుగుచున్నాయని మనము గుర్తుంచుకోవాలి. ప్రవీణుల యొక్క మానవత్వము మరియు వారి జీవితము వారి అధ్యయనములను ఎలా ప్రభావితము చేయుచున్నాయో ఈ రోజులలో మనకు ఎక్కువగా జ్ఞాపకము చేయబడుతుంది. ఉదాహరణకు, ఒకప్పుడు నిష్పక్షపాతముగా స్పష్టమైన ఆలోచనలు చెప్పువారిగా పరిగణించబడిన విజ్ఞానవేత్తలు మరియు వైద్య రంగము వారు నేడు సాధారణ ప్రజలుగా పరిగణించబడుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎన్నడూ ఊహించని విధముగా వారి అభిప్రాయాలను మనము తరచుగా ప్రశ్నిస్తాము. అదేవిధముగా వేదాంత శాస్త్రవేత్తలు ఎంత గొప్ప నైపుణ్యము గలవారైనా వారు కూడా మానవ మాతృలే అని సంఘము మరింత స్పష్టముగా గుర్తిస్తుంది. వారు వాస్తవాలను ఎంత నిష్పక్షపాతముగా గమనించుచున్నామని చెబుతున్నా వారి అభిప్రాయములు తమ తమ జీవిత అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. అందువలన వేదాంత శాస్త్రము విషయమును కేవలము అధ్యయన విధానాలలో చూచుటకు నేడు తక్కువ విలువ ఉన్నది మరియు అన్వయము యొక్క అవసరతను మునుపటి కంటే స్పష్టముగా చూస్తున్నారు. అధ్యయన మరియు జీవన అవగాహనల యొక్క ఆకృతులను దృష్టిలో ఉంచుకొని మనము ఒక నిమిషమాగి కొన్ని ప్రాథమిక విశ్లేషణలను చేపట్టాలి. ప్రతి ధోరణిలో లాభములు మరియు నష్టములను గూర్చి అడుగుట ఉపయోగకరంగా ఉంటుంది. ఒక క్రమబద్ధమైన గంభీరమైన వేదాంత శాస్త్రములో అధ్యయన అవగాహన యొక్క అనుకూలతలు మరియు ప్రతికూలతలు ఏమిటి? మొదటిగా, అధ్యయన పద్ధతి యొక్క గొప్ప బలము ఏమిటంటే అది మానవులకు దేవుడు కృపతో ఇచ్చిన వరమును ఉపయోగిస్తుంది. మన హేతుబద్ధమైన సామర్థ్యములు అవి. దేవుడు మానవులకు జ్ఞానశక్తిని ఇచ్చాడు మరియు సత్యాన్వేషణలో వేదాంతవేత్తలు ఆ సామర్థ్యమును ఉపయోగించాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని భయముతో తమ జ్ఞానశక్తిని ఉపయోగించిన జ్ఞానులు లేఖనమంతటిలో కొనియాడబడిరి. సత్యము యొక్క స్వభావమును గూర్చి జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ హేతుబద్ధమైన విచారణలలో నుండి నమ్మకములను రూపుదిద్దుట ఒక జ్ఞానిగా ఉండుటలో ముఖ్యమైన భాగము. సొలొమోను తాను కలిగి ఉన్న శక్తిని సదరు విషయములన్నిటిలో ఉపయోగించాడు కాబట్టి జ్ఞాని అయ్యాడు. మొదటి రాజుల గ్రంథము 4:29 మరియు 31 సొలొమోనును గూర్చిన వర్ణనను వినండి. దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింపసక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. అతడు సమస్తమైన వారికంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. దీని ఆధారముగా బైబిలులోని జ్ఞానరచనలు మనకు ఇవ్వబడిన జ్ఞాన సామర్థ్యమును అభివృద్ధి చేసి ఉపయోగించాలని ప్రోత్సహిస్తున్నాయి. వాస్తవానికి పౌలు యొక్క వేదాంత శాస్త్రము జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుందని తెలిపి పేతురు పౌలును కొనియాడాడు. 2 పేతురు 3:15-16 ఆయన అంటాడు, మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును అపార్థము చేయుదురు. సాంప్రదాయక వేదాంత శాస్త్రము యొక్క జ్ఞానపూర్వక లేక అధ్యయన వక్కానము మంచి వేదాంత శాస్త్రము అనే బైబిల్ ఆలోచనకు వ్యతిరేకముగా లేదు. భిన్నముగా బహుగా ఆలోచించుట సాంప్రదాయక వేదాంత శాస్త్రము యొక్క గొప్ప బలమై ఉన్నది. అయినను వేదాంత శాస్త్రము మీద అధ్యయన దృష్టిలో అపాయము దాగియున్నదని మనము గ్రహించాలి. దురదృష్టవశాత్తు సాంప్రదాయక వేదాంత శాస్త్రము చాలాసార్లు విషయపూర్వక లేక అధ్యయన సమస్యల వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి వేదాంత శాస్త్రవేత్తల యొక్క గ్రంథాలయము వెలుపల జీవితముల మీద తక్కువ దృష్టి పెట్టబడుతుంది. వాస్తవమైన ఆలోచనలను కనుగొనుట మాత్రమే ఒక గమ్యమైపోతుంది. ఎంతగా అంటే వారికి వేదాంత శాస్త్ర అంశములను గూర్చి ఎంతో జ్ఞానము ఉన్నది కాబట్టి వారిని మంచి వేదాంత శాస్త్రవేత్తలుగా పరిగణించుట సర్వసాధారణమైపోతుంది. కానీ కొన్నిసార్లు మంచి వేదాంత శాస్త్రవేత్తలు మంచి మనుష్యులు కారని కూడా మనము ఒప్పుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ వర్ణన అనేక మంది మంచి వేదాంత శాస్త్రవేత్తలు అని పిలువబడుతున్న వారికి వర్తిస్తుంది. వారు గొప్ప నైపుణ్యతతో దేవుని గూర్చి మరియు క్రైస్తవ జీవితమును గూర్చి సత్యములను సేకరించి పోగుచేయగలరుగాని క్రైస్తవ విశ్వాస వెలుగులో జీవించుటకు అదే విధమైన ధ్యాసను ఇచ్చుటలో వారు విఫలులవుతారు. ఒక వ్యక్తి మంచి వేదాంత శాస్త్రవేత్తే గాని మంచి మనిషి కాదు అని నమ్మే స్థాయికి మనం ఎలా చేరతాము? ఇది కేవలము అధ్యయనము లేక విద్యా కార్యకలాపాల ఆధారముగా వేదాంత శాస్త్రమునకు నిర్వచనమును ఇచ్చు ప్రయత్నం చేసినప్పుడు. అనగా వేదాంత శాస్త్రమును అనుసరించుట అంటే కేవలము మంచిగా చదువుట, మంచిగా వ్రాయుట, సత్య ఆలోచనలను బోధించుట మాత్రమే అని మనము ఆలోచించున్నప్పుడు మనము దీనిని గ్రహించగలము. దురదృష్టవశాత్తు నేటి క్రమబద్ధమైన వేదాంత శాస్త్ర విద్యా విధానములలో ఇదే తీరు కొనసాగుచున్నది. సువార్త పరిచారకులను సిద్ధపరచుటకు వేదాంత కళాశాలలు కేవలము క్లాసురూమ్ అనుభవం మీద మాత్రమే ఆధారపడుట అనే సత్యము వేదాంత శాస్త్రమును జీవించకుండానే దానిని చాలా వరకు మనము రూపొందించవచ్చు అనే మన నమ్మకములను బలపరుస్తుంది. క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము పట్ల సాంప్రదాయిక పద్ధతిలో ఉన్న గొప్ప అపాయములలో ఇది ఒకటి. అలాగే జీవన అవగాహన వేదాంత శాస్త్రములో కూడా లాభములు నష్టములు ఉన్నాయని మనము గ్రహించాలి. వేదాంత శాస్త్రము అనేది అధ్యయనమునకు వెలుపల ఉన్న జీవితముతో మరింత సూటిగా ముడిపడియున్నది అనే ఎదుగుచున్న అవగాహనను మనము ఎలా విశ్లేషించగలము? మొదటిగా వేదాంత శాస్త్రము యొక్క ఈ పద్ధతి యొక్క గొప్ప బలము ఏమిటంటే, ఇది కొన్ని ముఖ్యమైన బైబిలు విలువలను గమనించుటకు మనలను ప్రోత్సహిస్తుంది. యాకోబు పత్రిక 1:22 వంటి లేఖన భాగములు మనకు తెలుసు. యాకోబు వ్రాస్తూ అంటాడు, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. కొందరు వేదాంత శాస్త్రవేత్తల యొక్క జ్ఞానపూర్వక వేషధారణను లేఖనములోని ఈ మాటలు పూర్తిగా నిరాకరిస్తాయి. మంచి వేదాంత శాస్త్రము కేవలము సరిగా నేర్చుకునుటలోనికి మాత్రమే గాక సరిగా జీవించుటలోనికి నడిపిస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 8:1 కొరింథీ సంఘమునకు వ్రాస్తూ పౌలు ఇవే మాటలు చెబుతున్నాడు, జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. మరొకసారి మొదటి కొరింథీ పత్రిక 13:2 అంటాడు, మర్మములన్నీయూ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. వేదాంత శాస్త్రమును గూర్చి కొన్ని ఉద్దేశములు లేక అంశముల విధానములో నేర్చుకునుట మీద దృష్టి పెట్టుట ద్వారా మనము బైబిల్ స్థాయిని నెరవేర్చుటలేదు. బదులుగా లేఖనముల విలువలను అనుసరించు వేదాంత శాస్త్రము మన సొంత నమ్మకములను కడిగివేస్తుంది. అయితే అదే సమయములో వేదాంత శాస్త్రములోని జీవన అవగాహనలో కూడా ఒక గొప్ప అపాయము ఉంది. ఇది జ్ఞాన వ్యతిరేకత అనే అపాయములోనికి నడిపిస్తుంది. నేడు అనేక ఇవాంజలికల్ అనుచరులు వేదాంత శాస్త్రములోని జ్ఞానము అనే కోణము మీద పూర్తిగా అపనమ్మకము కలిగి ఉన్నారు. కాబట్టి వేదాంత శాస్త్ర సిద్ధాంతములను జాగ్రత్తగా అధ్యయనము చేయకుండా వెనకాడతారు. వారు వాస్తవానికి సాంప్రదాయక అధ్యయన అవగాహన కలిగియున్న క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము క్రైస్తవ జీవితమునకు హానికరమని నమ్ముతారు. కొంతమంది నిజాయితీ గల ప్రజలు ఇలా మాట్లాడుట మీరు వినే ఉంటారు, మనము సిద్ధాంతమును గూర్చి పట్టించుకోవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అది కేవలము మన దృష్టిని క్రీస్తు మీద నుండి తొలగిస్తుంది. లేక కొందరు ఇలా మాట్లాడుట కూడా మీరు వినే ఉంటారు, సంఘ నాయకునిగా ఉండుటకు మీరు వేదాంత శాస్త్రము చదవవలసిన అవసరం లేదు, మీకు కావలసినది కేవలము ఆత్మ నడిపింపు మాత్రమే. మరియు ఈ మధ్యనే నేను విన్నట్లుగా జ్ఞానముతో కూడిన క్రైస్తవ్యము మృతమైన క్రైస్తవ్యము. ఇలాంటి మంచిగా మాట్లాడుటకు ప్రయత్నించు విశ్వాసులు సాంప్రదాయక అధ్యయన అవగాహన గల వేదాంత శాస్త్రము పట్ల అయిష్టత కలిగి ఉంటారు. విశ్వాసమునకు జ్ఞాన వ్యతిరేక పద్ధతి కొరకు దీనిని తిరస్కరిస్తారు. వారి జీవితములను జాగ్రత్తగా ఎంతో పరిశ్రమతో సిద్ధపరిచిన వేదాంత శాస్త్రము మీద నిర్మించకుండా ఇలాంటి విశ్వాసులు చాలాసార్లు సరైన పరిశీలన లేకుండా తమ సొంత ఆత్మీయ అంతర్దృష్టి మీద ఆధారపడతారు. వారు కేవలము ఒక బలమైన లేక ఆకర్షణీయమైన నాయకుని నిరాలోచనగా వెంబడిస్తారు. లేక వారు సాంప్రదాయక అధ్యయన వేదాంత శాస్త్రమునకు బదులుగా అసాధారణమైన ఆత్మీయ అనుభవాల మీద ఆధారపడతారు. ఏది ఏమైనా మనమంతా కూడా సంఘములోని జ్ఞాన వ్యతిరేకత అనే గొప్ప అపాయమును ఎదిరించాలి. ఎందుకంటే అది క్రైస్తవ విశ్వాసమును గూర్చి అబద్ధబోధలు మరియు తప్పుడు ఆలోచనలకు దారితీస్తుంది. మరియు అది అనేక మంది విశ్వాసుల జీవితముల మీద దుష్ప్రభావమును కలిగిస్తుంది. 2 తిమోతి 5:15 తిమోతిని హెచ్చరించినప్పుడు పౌలు ఈ అపాయమును గ్రహించాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకునుటకు జాగ్రత్తపడుము. వేదాంత శాస్త్రమును మనము నిర్వచించు విధానమును మనలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనలో కొందరు స్వాభావికముగా అధ్యయన అవగాహన వేదాంత శాస్త్రం వైపు మొగ్గుచూపి జీవితములోని ముఖ్యమైన విషయములను నిర్లక్ష్యం చేస్తారు. ఇంకా కొందరు జీవన అవగాహన వైపు మొగ్గుచూపి జ్ఞాన సంబంధమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. ఈ రెండు విపరీత పరిస్థితులను నివారించుటకు ఈ రెండు ఆలోచనలలోనూ అపాయములు మరియు విలువలు ఉన్నాయని గుర్తించాలి. ఒకే సమయములో ఈ రెండు ఆలోచనలను హత్తుకొనుట వివేకముతో కూడిన మార్గము. మనకు అధ్యయనము కొరకు వేదాంత శాస్త్రము మరియు జీవనము కొరకు వేదాంత శాస్త్రము రెండూ కావాలి. వేదాంత శాస్త్రవేత్తలు వేదాంత శాస్త్రమును నిర్వచించిన కొన్ని మార్గములను చూసిన తరువాత ఇప్పుడు మనము రెండవ విషయమును చూడబోతున్నాము. అది వేదాంత శాస్త్రము యొక్క లక్ష్యములు. మనము వేదాంత శాస్త్రమును పాటించుచుండగా మన లక్ష్యములు ఏమై ఉండాలి? ఈ లక్ష్యములు ఒకదానితో ఒకటి ఏ విధముగా ముడిపడి ఉన్నాయి? ఈ ప్రశ్నలకు జవాబిచ్చుటకు మనము మూడు విషయములను చూద్దాము. మొదటిగా మనము వేదాంత శాస్త్రము యొక్క మూడు ప్రాథమిక లక్ష్యములను గుర్తించుదాము. రెండవదిగా ఈ మూడు లక్ష్యములు ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉంటాయో చూద్దాము. మరియు మూడవదిగా ఈ మూడు లక్ష్యములకు ఇవ్వవలసిన ప్రాధాన్యతలను చూద్దాము. మొదటిగా వేదాంత శాస్త్రము యొక్క లక్ష్యములను వర్ణించుచూ ఆరంభించుదాము. వేదాంత శాస్త్రం యొక్క లక్ష్యములను వివరించుటకు అనేక మార్గములు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ ఇక్కడ తెలియజేయుట అసాధ్యము. సర్వసాధారణముగా మనము క్రైస్తవులుగా ప్రతి పనిని ఎందుకు చేస్తామో అందుకే వేదాంత శాస్త్రమును కూడా పాటిస్తాము. వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజంలోని మొదటి ప్రశ్న యొక్క పరిభాషలో మనము దేవుని మహిమపరిచి ఎల్లప్పుడూ ఆయనను ఆస్వాదించుటకు వేదాంత శాస్త్రము ఒక మార్గమై ఉన్నది. కానీ దీనికంటే క్లుప్తముగా చెప్పుట కూడా సాధ్యమే. ఈ ప్రక్రియలో దేవుని మహిమపరచుటకు ప్రయత్నిస్తూ ఆయనను ఆస్వాదించుట కొరకు వేదాంత శాస్త్రవేత్తలు కొన్ని ప్రత్యేకమైన మార్గములను కలిగి ఉండాలి. అనేక విధాలుగా ఇప్పటి వరకు మనము చూసిన పలు వేదాంత శాస్త్ర నిర్వచనములు వేదాంత శాస్త్రము యొక్క పలు లక్ష్యములను తెలుసుకొనుటకు ఒక ఆరంభ బిందువుగా ఉంటాయి. ఒక ప్రక్క క్రమబద్ధమైన వేదాంత శాస్త్రమును ప్రాథమికముగా ఒక విజ్ఞానముగాను ఒక అధ్యయన రంగ జ్ఞానముగాను నిర్వచించుట ఒక లక్ష్యము జ్ఞానపూర్వకమైనది లేక విశేషపూర్వకమైనదని, అనగా జ్ఞాన సంబంధ విషయముల మీద దృష్టిపెట్టు సిద్ధాంతములను బోధించుట లేక అభివృద్ధి చేయుటను సూచిస్తుంది. మరియు మరొక పక్క జీవన అవగాహన కలిగిన వేదాంత శాస్త్రమును నిర్వచించుట క్రీస్తులో మన పరిపూర్ణ జీవితమునకు సంబంధించిన అనేక విషయముల మీద దృష్టిపెట్టు బోధనలను లేక సిద్ధాంతములను అభివృద్ధి చేయుటయే మన లక్ష్యము అని సూచిస్తుంది. వేదాంత శాస్త్రము యొక్క మూడు ప్రాథమిక లక్ష్యములను గూర్చి మాట్లాడుతూ వేదాంత శాస్త్రమునకు ఈ రెండు అవగాహనలను నిర్మించుదాము. మనము సాంప్రదాయకత లేక ఆర్థోడాక్సీ, సుప్రవర్తన లేక ఆర్థోప్రాక్సిస్ మరియు సరైన భావనలు లేక ఆర్థోపాథోస్ని గురించి మాట్లాడదాము. మొదటిగా సాంప్రదాయకత యొక్క లక్ష్యమును చూద్దాము. మొదటిగా ప్రతి బాధ్యతాయుతమైన క్రైస్తవ వేదాంత శాస్త్రములో సిద్ధాంత సాంప్రదాయకత ఒక ప్రాముఖ్యమైన లక్ష్యము. సాంప్రదాయకత అనే పదమును వేర్వేరు సంఘములు వేర్వేరు రకములుగా ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ మనము ఈ పదమును సరైన లేక సూటైన ఆలోచన అనే అర్థములో ఉపయోగిద్దాము. సాంప్రదాయకత యొక్క లక్ష్యము సరైన లేక నిజమైన సిద్ధాంతములను చేరుకొనుట. మన డినామినేషన్ లేక సంఘము ఏదైనా సరే మనము వేదాంత శాస్త్రమును గూర్చి ఆలోచన చేయునప్పుడు మనము నమ్ము వాటి యొక్క వాస్తవికతపై మన ఆసక్తి ఎంతో కొంత ఉంటుంది. దేవునిని గూర్చి, లోకమును గూర్చి మరియు మనను గూర్చి సరైన విషయములను మనము నమ్మాలని ఆశిస్తాము. వేదాంత శాస్త్ర చరిత్రలో సాంప్రదాయకత యొక్క లక్ష్యమునకు ఉన్న ప్రాముఖ్యతను నిర్లక్ష్యము చేయుట కష్టము. నిస్సందేహంగా ఈ విషయములను గూర్చిన ఆందోళన ఎక్కువ వేదాంత శాస్త్ర కార్యకలాపాలకు ప్రాథమిక ఆసక్తిగా ఉన్నది. లూయిస్ బెర్కాఫ్ రాసిన సిస్టమాటిక్ థియాలజీ యొక్క మూడవ భాగములోని విషయ సూచికను ఒకసారి చూడండి. ఈ అధ్యాయములోని విషయములు క్రీస్తు యొక్క మూర్తిమత్వము మరియు కార్యము అనే అంశమును ఈ విధముగా వివరిస్తాయి. క్రీస్తు యొక్క మూర్తిమత్వములోని విషయాలు చరిత్రలో క్రీస్తును గూర్చిన సిద్ధాంతములు, క్రీస్తు యొక్క పేర్లు మరియు స్వభావములు, క్రీస్తు యొక్క ఏకమూర్తిమత్వము, క్రీస్తు యొక్క స్థితులు అనే అంశములో ఉన్న విషయాలు, క్రీస్తు యొక్క అవమానము మరియు క్రీస్తు యొక్క ఘనత. క్రీస్తు యొక్క బాధ్యతలు అనే అంశములో ఉన్న విషయాలు. మొదటిది ఉపోద్ఘాతము, ప్రవక్త బాధ్యత. తరువాత యాజకత్వ బాధ్యత, ప్రాయశ్చిత్తము యొక్క కారణము మరియు అవసరత, ప్రాయశ్చిత్తము యొక్క స్వభావము, ప్రాయశ్చిత్తమునకు పలు సిద్ధాంతములు, ప్రాయశ్చిత్తం యొక్క ఉద్దేశము మరియు విస్తృతి, క్రీస్తు యొక్క విజ్ఞాపన కార్యము మరియు రాజరిక బాధ్యత. బెర్కాఫ్ ఈ అధ్యాయములను వ్రాయిచుండగా శ్రోతలు సాంప్రదాయిక లేక సరైన సిద్ధాంతమును నేర్చుకుని సరైన ఆలోచనలను అర్థము చేసుకోవాలనేది ఆయన ముఖ్య ఉద్దేశము అని ఈ సంక్షిప్త వర్ణన స్పష్టముగా తెలియజేస్తుంది. ఇదివరకు వేదాంత శాస్త్రవేత్తలకు దీనిని గణపరిచి క్రైస్తవ విశ్వాసములోని ఈ అంశమును సంపూర్ణ సత్యముగా చూపుట చాలా సులువుగా ఉండేది. కానీ నేడు త్వరిత సంభాషణలు మరియు ప్రజల యొక్క ప్రపంచవ్యాప్త కదలిక వలన క్రైస్తవేతర విశ్వాసములను మనము ప్రతి కోణములో ఎదుర్కొంటాము మరియు ఇది చాలామంది ప్రజలలో గందరగోళం కలిగించి సత్యమును మరియు సరైన ఆలోచనను అన్వేషించుటకు బలహీనులుగా చేస్తుంది. మన సాంప్రదాయక విశ్వాస సత్యములను గూర్చి మనము అంత ఖచ్చితముగా చెప్పగలమా అని అనేక మంది వేదాంత శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపడుతున్నారు. క్రైస్తవ సమాజమునకు వెలుపల నుండి కలిగే గందరగోళము కలిగించే ప్రభావములతో పాటు కేవలము కొన్ని ముఖ్యమైన సిద్ధాంతములు మినహా ఇతర విషయముల మీద సమ్మతించు క్రైస్తవులను కనుగొనట కూడా కష్టమవుతుంది అనే సత్యమును కూడా మనం ఎదుర్కోవాలి. ఈ వర్తమాన ధోరణుల మధ్యలో కూడా సాంప్రదాయక ఆలోచనలను అభివృద్ధి చేయుటను మనము పునరుద్ఘాటించాలి. మనము నిజమైన సిద్ధాంతములు అని పిలచే ఒక గుంపు వేదాంత శాస్త్రము యొక్క ఒక ముఖ్యమైన లక్ష్యముగా ఉండాలి. సాంప్రదాయికతను అనుసరించుటలో మనము నేడు ఎదుర్కొను సవాళ్లు ఏ విధంగానూ విశేషమైనవి కావు. మనము నేడు ఎదుర్కొనుచున్న విధముగానే యేసు మరియు ఆయన శిష్యులు కూడా ఆ రోజులలో బహుగా వ్యాపించిన మతపరమైన భిన్నత్వమును ఎదుర్కొన్నారు. అయినను ఆయనను అనుసరించువారు సత్యమును అన్వేషించువారిగా ఉండాలని యేస్సు ఆయన శిష్యులకు నిర్మహమాటంగా చెప్పాడు. యోహాను సువార్త 17:17 ఆయన తండ్రికి ఈ విధముగా ప్రార్థించెను అని గుర్తుంచుకోండి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. నిజమైన సిద్ధాంతమును గూర్చి యేసు లోతుగా చింతించాడు. వేదాంత శాస్త్రమునకు సాంప్రదాయికత ఒక ముఖ్యమైన లక్ష్యము అని యేసు వక్కానించాడు మరియు ఆయన అనుచరులుగా మనము కూడా అదే చెయ్యాలి. వేదాంత శాస్త్రము యొక్క విషయ లక్ష్యమును దృష్టిలో పెట్టుకుని సుప్రవర్తన లేక ఆర్థోప్రాక్సిస్ యొక్క లక్ష్యమును చూద్దాము. సులువుగా మాట్లాడితే ఆర్థోప్రాక్సిస్ అనగా సరైన ప్రవర్తన లేక అభ్యాసము మీద దృష్టి పెట్టు సిద్ధాంతములను లేక బోధలను అభివృద్ధి చేయుట. వేదాంత శాస్త్రము యొక్క మూలుగా దేవుని కొరకు జీవించుట అను సిద్ధాంతము అని విలియం అమేస్ వివరించిన విషయము మీకు గుర్తుండియుంటుంది. దేవుని కొరకు జీవించుటలో ఒక భాగము మన అభ్యాసము లేక ప్రవర్తన. వేదాంత విషయములను గురించి సరిగా ఆలోచన చేయుట మాత్రమే సరిపోదు, వాటిని మనము అభ్యాసములో అనగా సరి అయిన అభ్యాసములో పెట్టాలి. క్రైస్తవ వేదాంత శాస్త్రము మనలను సరైన లేక నిజమైన క్రియలలోనికి నడిపించాలని స్పష్టమవుతుంది. ఉదాహరణకు మనము ప్రార్థన చేయాలని, సువార్త ప్రకటించాలని, ఆరాధన చేయాలని, ఒకరికొకరు సేవించాలని మరియు పేదలకు ధారాళముగా ఇవ్వాలని వేదాంత శాస్త్రములో మనము నేర్చుకుంటాము. కానీ ఒక బాధ్యతాయుతమైన క్రైస్తవ వేదాంత శాస్త్రములో ఈ సత్యములను గూర్చి లేక ఇతర సత్యములను గూర్చి నేర్చుకునుట మాత్రమే సరిపోదు. ఈ సత్యములను సరైన కార్యములలోనికి అనగా ఆర్థోప్రాక్సిస్లోనికి నడిపించాలి. దుఃఖకరముగా ఆర్థోప్రాక్సిస్ యొక్క వేదాంత లక్ష్యము మీద వారి ఆసక్తిని స్థిరపరచుటకు ఇవాంజలికల్ క్రైస్తవులు గొప్ప సవాలును ఎదుర్కొంటారు. మొదటిగా సంఘము వెలుపల ఉన్నవారు నైతిక ఉత్తమములు లేవని, అనగా ఏ ప్రవర్తనలు కూడా స్పష్టముగా మంచివి లేక చెడ్డవి కావని మనలను తరచుగా వేధిస్తుంటారు. మన సంస్కృతుల యొక్క ఒరవడికి వ్యతిరేకముగా నిలువబడి ప్రవర్తనలలో మంచి చెడులు ఉన్నాయని చెప్పుటకు మనలో చాలామందిమి అలసిపోయాము. కానీ అంత మాత్రమే కాకుండా సంఘములో ఆర్థోప్రాక్సిస్ను ఒక ముఖ్యమైన లక్ష్యము అని చెప్పుటలో మనము మొహమాటపడుటకు కారణము క్రైస్తవులుగా మనము గతకాలములో ఈ విషయమందు వైఫల్యములు ఎదుర్కొనుటయే. సత్యము అనే పేరును ఉపయోగించి సంఘము ఎన్నో పాపములు చేసింది. సంఘ చరిత్రలో ఎంతో ఘోరమైన ప్రవర్తనలను గాఢమైన వేదాంతశాస్త్ర తర్కముతో సమర్థించుట మనము చూడవచ్చు. మతపరమైన ప్రజలు, నిజాయితీ గల క్రైస్తవులు కూడా చాలాసార్లు తమ వేదాంతశాస్త్రమును ఘోరమైన పాపములను సమర్థించుటకు ఉపయోగించారు అనేది చరిత్రలో ఒక దుఃఖకరమైన వాస్తవము. కానీ ఈ గంభీరమైన భిన్నత్వాల మధ్యలో కూడా ఆర్థోప్రాక్సిస్ చాలా అవసరమైనది. ఎందుకంటే మన ప్రవర్తనలను దేవుడు పరిగణిస్తున్నాడు. మన మంచి మరియు చెడ్డ క్రియలు మన నిత్య బహుమానముల మీద ప్రభావం చూపుతాయి. మనము చేయు సత్క్రియల ద్వారా దేవుడు మన తోటి విశ్వాసులతో మాట్లాడగలడు. మరియు సరైన ప్రవర్తన ద్వారా మనము విశ్వసించని లోకములో క్రీస్తుకు బలమైన సాక్షులుగా ఉండగలము. ఈ కారణములు మరియు ఇతర కారణముల వలన ఆర్థోప్రాక్సిస్ అనేది వేదాంత శాస్త్రములో ఒక ముఖ్యమైన లక్ష్యము కావాలి. అయితే ఈ పనిలో పలు స్థాయిలలో మనము జాగ్రత్తలను వహించాలి. ప్రతి కోణములోనూ మనము చేయు పనులలో నమ్రత మరియు ప్రేమ కనిపించాలి. మరియు మనము క్రైస్తవ జీవనమును కేవలము క్రియలుగా మాత్రమే మార్చకూడదు. అయితే వేదాంత శాస్త్రము కేవలము విషయముల ఖచ్చితత్వమును గురించి మాత్రమే పట్టించుకునేదిగాక మనము పాటించవలసిన క్రియలను కూడా బోధించాలి. యాకోబు పత్రిక 2:19 ఆయన ఈ మాటలను వ్రాశాడు. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములును నమ్మి వణుకుచున్నవి. ఈ ఒక్క విషయములో అపవాది కూడా సాంప్రదాయకతను పాటించువాడే. అయితే అపవాది యొక్క సాంప్రదాయకత వానికి ఏమేలు చేస్తుంది? సాతానుడు త్రిత్వమును నమ్ముతాడని నేననుకుంటాను. యేసు పాపుల కొరకు మరణించనని వాడు నమ్ముతాడు. పునరుద్ధానము జరిగినదని కూడా నమ్ముతాడు. విశ్వాసము ద్వారా కృపమూలముగా కలుగు రక్షణ సువార్త కూడా వానికి తెలుసు. అయినను ఈ నిజమైన నమ్మికలు కూడా సాతానుకు ఎలాంటి శాశ్వత లాభమును కలిగించవు. ఎందుకంటే వాడు సాంప్రదాయకత నుండి సుప్రవర్తనలోనికి, ఆరాధనలోనికి మరియు ఏక సత్య దేవుని సేవలోనికి కొనసాగడు. సరైన ప్రవర్తనను క్రైస్తవ వేదాంత శాస్త్రం యొక్క కడపటి లక్ష్యముగా చేయు శోధనను మనము అధిగమించాలి. ఆర్థోప్రాక్సిస్ వేదాంత శాస్త్రం యొక్క ముఖ్యమైన లక్ష్యముగా ఉండాలి. సాంప్రదాయకత లేక ఆర్థోడాక్సీ మరియు ఆర్థోప్రాక్సిస్తో పాటుగా వేదాంత శాస్త్రం యొక్క మరొక లక్ష్యమును కూడా మనము ప్రస్తావించాలి. ఈ వేదాంత శాస్త్ర లక్ష్యమును ఆర్థోప్యాథోస్ అని పిలుస్తాము. మరియు దీని అర్థము సరైన లేక ఖచ్చితమైన భావనలు లేక భావోద్వేగాలు. దేవుని కొరకు జీవించుట అంటే మన లోతైన భావనలను కూడా ఆయన సేవ కొరకు సమర్పించుకొనుట. మన ఆనందములు, మన నిరాశలు, మన ఆకాంక్షలు, మన కోపము, మన ఉల్లాసము మరియు అనేక ఇతర భావనలు దేవుని చిత్తము యొక్క అనుగుణ్యములోనికి రావాలి. దురదృష్టవశాత్తు అధ్యయన వేదాంత శాస్త్రవేత్తలు నిర్లక్ష్యము చేయు వేదాంతశాస్త్ర లక్ష్యము ఏదైనా ఉంటే అది ఆర్థోపాథోస్ అనే లక్ష్యము. వేదాంతశాస్త్రం యొక్క భావాత్మక కోణముల యొక్క నిర్లక్ష్యము రెండు కారణముల వలన జరుగుతుంది. మొదటిగా, అనేక మంది అధ్యయన వేదాంత శాస్త్రవేత్తలు భావనలు వ్యక్తపరచుటలో మానసికముగా నైపుణ్యము లేనివారిగా ఉన్నారు. వాస్తవానికి చాలాసార్లు నిస్సారమైన అధ్యయన పద్ధతి యొక్క ప్రభావములో ప్రజలు అధ్యయన వేదాంత శాస్త్రములో ఉద్యోగాలు సంపాదించి జీవితము యొక్క భావాత్మక కోణములను ఎదుర్కొనకుండా తప్పించుకొనుటకు ప్రొఫెసర్లుగాను అధ్యాపకులుగాను అవుతారు. అందువలన అధ్యయన వృక్షశాస్త్ర పాఠ్యపుస్తకములో వ్రాయబడిన విధముగా కూడా ఆహ్లాదము, ఆనందము, బాధ, జాలి, శ్రద్ధ మరియు ప్రేమ వంటి వ్యక్తీకరణములు అధ్యయన వేదాంత శాస్త్ర రచనలలో కనిపించకపోవుట ఆశ్చర్యం కాదు. ఒకవేళ మీరెప్పుడైనా అధ్యయన వేదాంత శాస్త్రమును చదివినట్లయితే దానిలో భావాత్మక విషయములకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చుటను మీరు గమనించియుంటారు. మరియు దీనికి కారణము ఉద్యోగరీత్యా వేదాంత శాస్త్రవేత్తలు భావనలకు ఎక్కువ విలువ ఇవ్వకపోవుట కావచ్చు, లేక వారు స్వయంగా భావాత్మక పరిపక్వత లేనివారు కావచ్చు. ఆర్థోప్యాథోస్కు 2వ ఆటంకము ఏమనగా, అనేక మంది ఇవాంజలికల్ విశ్వాసులు భావనలను నీతిబాహ్యమైనవిగా పరిగణించు ఉచ్చులో పడిపోతారు. అనగా అవి నైతికముగా తటస్థమైనవి అని అర్థం. కొన్ని భావనలు సరైనవి, మరికొన్ని సరికానివి అని చెప్పుట మంచిది కాదు అని వారు అంటారు. ఆర్థోపాతోస్ లేక సరైన భావనలు అనే ఆలోచన తప్పుదారి పట్టిస్తుంది అని వారు నమ్ముతారు. మరియు భావనలు నీతిబాహ్యమైనవి అనే ఆలోచన ఎంత ప్రఖ్యాతిగాంచినప్పటికీ ఇది బైబిల్ దృష్టికోణాల కంటే ఎక్కువగా కొన్ని ఆధునిక మానసిక శాస్త్ర సిద్ధాంతములకు అనుగుణమైన ఆలోచన. వేదాంతశాస్త్ర రచనలలో అపోస్తులుడైన పౌలు యొక్క రచనలు పాథోస్కు అద్భుతమైన ఉదాహరణగా ఉన్నాయి. పౌలు సాంప్రదాయికతపై ఎక్కువ ఆసక్తి చూపేవాడని మనందరికీ తెలుసు. సత్యమును అన్వేషించుటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. అయినను మాటి మాటికి సత్యమును గూర్చి వ్రాసినప్పుడు పౌలు తన భావనలను దాచిపెట్టలేకపోయాడు. సాంప్రదాయికత మీద ఆయన విశ్లేషణలు అదే సమయంలో భావనాత్మక వ్యక్తీకరణములకు కూడా దారితీశాయి. నాకు జ్ఞాపకముంది, మొదటి మరియు రెండవ కొరింథీ పత్రిక మీద ఒక వ్యాఖ్యానమును వ్రాయినప్పుడు చాలాసార్లు ఒక వేదాంతశాస్త్ర తర్కము మధ్యలో పౌలు భావనలను వ్యక్తపరచుటను చూసి నేను ఆశ్చర్యపోయాను. లేక మరొక ఉదాహరణగా పౌలు యొక్క లోతైన వేదాంత రచనగా కొనియాడబడిన రోమాపత్రికను చూడండి. భవిష్యత్తు కొరకు దేవుని ప్రణాళికలో యూదులు మరియు అన్యజనుల యొక్క స్థానమును గూర్చి కొన్ని క్లిష్టమైన సమస్యలను గూర్చి 9-11 అధ్యాయములలో విశ్లేషణ చేసిన తరువాత పౌలు ఒక ప్రశంసను వ్యక్తపరిచాడు. రోమాపత్రిక 11:33-36 మనము ఈ క్రింది మాటలను చదువుతాము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఒక అధ్యయన వేదాంతశాస్త్ర గ్రంథము మధ్యలో ఇలాంటి విషయమును మీరు చివరిసారి ఎప్పుడు చదివారు? ఇప్పటి వరకు వేదాంతశాస్త్రం యొక్క 3 ముఖ్యమైన లక్ష్యములను పరిచయము చేశాము. కాబట్టి ఇప్పుడు వాటి యొక్క పరస్పరాధారితమును గూర్చి వ్యాఖ్యానించుదాము. వేదాంతశాస్త్రము యొక్క లక్ష్యములలో ఒకదానిని కూడా మనము నిర్లక్ష్యము చేయకుండా ఉండుటకు వాటి యొక్క పరస్పర ఆధారత ముఖ్యమైన కారణము. అవి ఎంతగా మిళితమయ్యున్నాయంటే మిగిలిన 2 విషయములలో బలమును పొందకుండా ఒకదానిలో మనము బలవంతులము కాలేము. మా అభిప్రాయమును వివరించుటకు మనము 3 విషయములను చూద్దాము. మొదటిగా సాంప్రదాయికత ఇతర 2 ఎలా బలపరుస్తుందో చూద్దాము. తరువాత ఆర్థోప్రాక్సిస్ ఇతర 2 వేదాంతశాస్త్ర లక్ష్యములను ఎలా బలపరుస్తుందో చూద్దాము. మరియు 3వదిగా ఆర్థోపాథోస్ ఇతర 2 ఎలా సహాయము చేస్తుందో పరిగణిద్దాము. ఆర్థోడాక్సీ లేక సరైన ఆలోచన మన ఇతర 2 వేదాంతశాస్త్ర లక్ష్యములను ఎలా ప్రోత్సహిస్తుందో చూచుటతో ఆరంభిద్దాము. ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపాథోస్ సంభవించుటకు కొంతమాత్రలో సాంప్రదాయికత అవసరమను నియమము నేడు అనేక మంది ఇవాంజలికల్ విశ్వాసులకు తెలుసు. మనము ముందు సత్యమును గ్రహించి తరువాత దానిని మనము మన జీవితాలకు అన్వయించుకోవాలని అధ్యయన మరియు ప్రఖ్యాతిగాంచిన వేదాంత శాస్త్రవేత్తల నుండి నేర్చుకుంటాము. క్రైస్తవులు మరింత సూటైన పద్ధతిలో కూడా పనిచేయుట సర్వసాధారణమైన విషయము. నేను నమ్మునది నేను జీవించు విధానము మీద ప్రభావము చూపుతుంది. మరియు ఇది నిజమే. మనము సత్యమును గూర్చి నేర్చుకుని విషయములు మన జీవనము మీద లోతైన ప్రభావము చూపుతాయి. వేదాంతశాస్త్ర ఆలోచనలను అధ్యయనము చేయుట ద్వారా మన సాంప్రదాయకత అభివృద్ధి చెందుచుండగా మనము నిజమని నమ్మున్నది మన ప్రవర్తన మరియు భావనలను నిర్ధారిస్తుంది లేక సవాల్ చేస్తుంది. మీరు స్వాభావికముగా ఇతరుల పట్ల జాలి కలిగి ఆ భావనకు అనుగుణంగా కార్యము చేయువారు కావచ్చు. ఇప్పుడు దేవుని స్వరూపములో మానవత్వము మరియు ఇతరుల పట్ల దయ మరియు కరుణ యొక్క ప్రాముఖ్యత వంటి బైబిల్ విషయములను మీరు నేర్చుకొనుచుండగా మీరు స్వాభావికముగా హత్తుకును మీ మునుపటి ప్రవర్తనలు మరియు భావనలు మీ సాంప్రదాయిక ఆలోచనల యొక్క అభివృద్ధి ద్వారా నిర్ధారించబడుతున్నాయి మరియు ప్రోత్సహించబడుతున్నాయని మీరు కనుగొంటారు. అదే సమయములో సాంప్రదాయక ఆలోచనలు మన ప్రవర్తనలు మరియు భావనలను సవాల్ చేయగలవు. మీరు స్వార్థం మరియు లోభం వంటి విషయములతో సంఘర్షించు ఒక వ్యక్తి కావచ్చు. మీరు పేదలను నిర్లక్ష్యము చేయుచు వారి బాధను తగ్గించుటకు ఏమీ చేయకపోవచ్చు. అప్పుడు మీ వేదాంత శాస్త్ర ఆలోచన మరింత బైబిల్ ఆధారం అయినప్పుడు మీ ప్రవర్తనలు మరియు భావనలు మీ సాంప్రదాయక ఆలోచనల ద్వారా సవాల్ చేయబడతాయి. ఈ విధముగా మరియు అనేక విధాలుగా మన సాంప్రదాయకతను అభివృద్ధి చేయుట ద్వారా మనము జీవించే విధానములు నిర్ధారించబడి మరియు సవాల్ చేయబడి ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపాథోస్ బలపరచబడతాయి. ఇప్పుడు మన వేదాంత శాస్త్ర లక్ష్యములు ఒకదాని మీద మరొకటి ఆధారపడు రెండవ మార్గమును చూద్దాము. ఆర్థోప్రాక్సిస్ మన సాంప్రదాయకత మరియు మన ఆర్థోపాథోస్లను ఎలా బలపరచగలదు? మన ప్రవర్తన మన నమ్మకములు మరియు భావనల మీద ఎలా ప్రభావం చూపగలదు? ఒకవైపు మన ప్రాక్సిస్ లేక కార్యములు మనము సత్యము అని నమ్ము దానిని నిర్ధారించగలవు లేక సవాల్ చేయగలవు. తరచుగా జరుగు ఉదాహరణలలో ఒకటి, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని ఒక వేదాంత శాస్త్ర విద్యార్థిని మీరు అడుగుట. చాలాసార్లు విశ్వాసులకు ప్రార్థన చేయు అలవాటు లేనప్పుడు ఈ ప్రశ్నకు వారు ఇచ్చు జవాబు చాలా బలహీనంగా ఉంటుంది. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి వంటి జవాబులు వినిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ జవాబు నిజమైనప్పటికీ ఒక ప్రార్థనా యోధుడు అనగా ఒక సంపూర్ణమైన పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రార్థనా జీవితమును కలిగి ఉన్న వ్యక్తి ఈ విధముగా జవాబు ఇచ్చుట నేను ఎన్నడూ వినలేదు. అనేక సంవత్సరాల ప్రార్థనా అనుభవము ప్రార్థన కొరకు ఇంకా అనేక కారణములను చూచునట్లు ఆ వ్యక్తిని సున్నితపరుస్తుంది. మనకు ఆజ్ఞ ఇవ్వబడినది కాబట్టి ప్రార్థన చేయాలను మాట నిజమేగాని ప్రార్థనా అనుభవం లేకపోవుట ప్రార్థన కొరకు ఇంకా అనేక బైబిల్ ప్రేరణలను చూడకుండా ఆటంకం కలిగిస్తుంది. దీనికి భిన్నముగా మన అభ్యాసములు మనలను సాంప్రదాయకతకు మరింత దగ్గరగా నడిపించగలవు. విశ్వాసులు ప్రార్థనలో ఎక్కువ అనుభవం కలవారైనప్పుడు ప్రార్థించుట కొరకు బైబిల్ ఇచ్చు పలు విధములైన కారణములను స్పష్టముగా చూడగలరు. దేవుడు మన ప్రార్థనలకు యోగ్యుడు కాబట్టి మనము ప్రార్థన చేస్తాము. ఆయన మనకు కావాలి కాబట్టి మనము ప్రార్థన చేస్తాము. మనము ప్రార్థన చేయుటకు మరొక కారణము యాకోబు పత్రిక 5:16 యాకోబు చెబుతున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదైయుండును. దైవికమైన ప్రవర్తన యొక్క లేమి మన నుండి ఈ వేదాంత శాస్త్ర నమ్మకములను దూరం చేస్తుంది. కాని ప్రార్థనలో పరిశుద్ధమైన జీవిత అనుభవము మన నమ్మకములను అనేక విధాలుగా సవాల్ చేస్తుంది, నిర్ధారిస్తుంది మరియు బలపరుస్తుంది. దీనికంటే ఎక్కువగా మన అభ్యాసములు వేదాంత శాస్త్రము యొక్క భావనాత్మక కోణముల మీద కూడా ప్రభావము చూపగలవు. మనము చేయునది మన భావనల మీద ప్రభావము చూపుతుంది, మన భావనలను నిర్ధారిస్తుంది లేక సవాల్ చేస్తుంది. ఉదాహరణకు విశ్వాసులు ఘోరమైన పాపములను చేసినప్పుడు చాలాసార్లు వారు అపరాధ భారము మరియు నేరస్థాపన అనే భావనాత్మక అనుభవములను ఎదుర్కొంటారు. అదే సమయంలో మనము సరైన పనులు చేసినప్పుడు దేవుని నిర్ధారణ మరియు ఆశీర్వాదములో కలుగు ఆనందమును సంతోషమును పొందుకుంటాము. మనము ఇంతకుముందు చూసినట్లు మనము నమ్మునది మనము చేయు వాటి మీద మరియు భావనల మీద ప్రభావము చూపుతుంది. ఇప్పుడు వేదాంత శాస్త్రం యొక్క లక్ష్యముల యొక్క పరస్పర ఆధారములోని చివరి దృష్టికోణమును క్లుప్తముగా చూద్దాము. అందుకే కీర్తనలలో కీర్తనాకారుల యొక్క భావనలు వారి యొక్క ఆలోచన మరియు వారి క్రియలను ఏదో ఒక వైపుకు నడిపించుచున్నట్లు మనము చూస్తాము. ఒకవైపు కీర్తనకారుడు విడనాడబడెను అని భావించినప్పుడు అతని సాంప్రదాయక ఆలోచన భావనలు అతడు అనుభవించిన శ్రమల మీద మరియు దేవుని మీద అతని విశ్వాసము ఈ శ్రమల మీద ఎలాంటి ప్రభావము చూపుతుంది అనే దానిమీద ముఖ్యముగా దృష్టి పెడుతుంది. ఉదాహరణకు 13:1-3 దావీదు అంటాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు, నిత్యమూ మరిచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, నా మీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము. అంతేగాక కీర్తనకారుని యొక్క భావనలు కూడా అతని క్రియల మీద ప్రభావము చూపుతాయి. దిక్కులేని వారిగా ఉన్నప్పుడు కీర్తనకారులు ఊరకనే ఉండలేదు. వారు వెక్కి వెక్కి ఏడ్చేవారు, వారు రోగగ్రస్తులయ్యేవారు. 6:6 కీర్తనకారుడు చెబుతున్నట్లు, నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది. అదే సమయములో కీర్తనకారులు ఆనందముతో నిండినప్పుడు నాట్యముతోనూ స్తుతులతోనూ ప్రభువును స్తుతించుటకు శక్తిని పొందుకున్నారు. 30వ కీర్తన 11వ వచనములో ఈ విధముగా వ్రాయబడియున్నది. నా ప్రాణము మౌనముగానుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. 3 వేదాంత శాస్త్ర లక్ష్యములైన ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపాథోస్ చాలా ఎక్కువగా పరస్పరాధారితమైనవని ఈ ఉదాహరణలలో నుండి మనము చూడవచ్చు. మన నమ్మికలు ఎల్లప్పుడూ మన క్రియలు మరియు వైఖరి మీద ఏదో ఒక ప్రభావము చూపుతాయి. మన అలవాట్లు మన నమ్మికలు మరియు భావనల మీద ప్రభావము చూపుతాయి, మరియు మన భావనలు మన ప్రవర్తన మరియు నమ్మికల మీద ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతాయి. వేదాంత శాస్త్రము యొక్క 3 లక్ష్యములు పరస్పర ఆధారితమైనవని అర్థము చేసుకునుట మరొక గంభీరమైన సమస్యలోనికి నడిపిస్తుంది. ఈ 3 లక్ష్యములలో ఏది ఇతర రెంటికంటే ప్రధానమైనది? మనము ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపాథోస్లో దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి? చాలామంది ఇవాంజలికల్ విశ్వాసులు దీనికి సూటైన జవాబునిస్తారు. మన నమ్మకములను సరిచేసుకునుట మీద మొదట దృష్టి పెట్టుట మనకు దేవుడు రూపించిన ప్రాధాన్యత అని వారు నమ్ముతారు. తద్వారా అవి మన క్రియలను మార్చుతాయి, మరియు మన క్రియలు మన భావనలను మార్చుతాయి. ప్రాధాన్యతల యొక్క విధానమును ఈ క్రింది విధముగా నిర్మించవచ్చు. సరిగా ఆలోచించండి, సరైన క్రియలు చేయండి, అప్పుడు మీరు సరైన భావనలు కలిగి ఉంటారు. వేదాంత శాస్త్రము పట్ల ఈ అవగాహన చాలా వ్యాప్తి చెందినది. అయితే ఇప్పుడు ఈ ప్రణాళిక స్పష్టముగా యోగ్యమైనది అనుటలో ఏ సందేహమూ లేదు. దానిలో ఎటువంటి తప్పిదమూ లేదు. గాని ఈ ప్రాధాన్యతలను మనం ఎల్లప్పుడూ పాటించున్నప్పుడు ఒక సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే మనం ఎన్నడూను మొదటి మెట్టును దాటి ఆలోచన చేయము కాబట్టి మన వేదాంత శాస్త్రము బలహీనపడిపోతుంది. క్రియల వేదాంత శాస్త్రము మీద ఎక్కువ దృష్టి పెట్టుట ద్వారా భావనలు నిర్లక్ష్యము చేయబడతాయి, లేక దానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వేదాంత శాస్త్రం యొక్క లక్ష్యములను గూర్చి, మన మానవ శరీరములోని ముఖ్యమైన వ్యవస్థలను గూర్చి ఆలోచన చేయు విధముగా ఆలోచన చేస్తే అది సహాయకరంగా ఉంటుంది. మన శరీరములో పలు ముఖ్యమైన వ్యవస్థలు ఉన్నాయి. కేంద్ర నరముల వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తుల వ్యవస్థ, గుండె మరియు రక్తనాళముల వ్యవస్థ. ఇప్పుడు వీటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ వ్యవస్థల మధ్యలో పరస్పర సంబంధములను గూర్చి ఆలోచన చేయునప్పుడు సరైన క్రమము ఏమిటి? నరముల వ్యవస్థ జీర్ణ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావము చూపుతుందో మనం ఆలోచన చేయవచ్చు. కానీ జీర్ణ వ్యవస్థ నరముల వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అని కూడా మనము ఆలోచన చేయవచ్చు. ఈ పరస్పర అనుబంధములను గూర్చి ఆలోచన చేయుటకు అనేకమైన సరి అయిన ఉపయోగకరమైన మార్గములు ఉన్నాయి. అయితే వేదాంత శాస్త్రం యొక్క 3 లక్ష్యముల యొక్క పరస్పర ఆధారితమును గూర్చి మనము ఇప్పటి వరకు చూసిన విషయముల ఆధారముగా ఎల్లప్పుడూ ఒక ప్రణాళిక లేక ఒక లక్ష్యమును ఎన్నుకొనుట సరైన పని కాదు. ఈ పాఠములలో మనము అనేకసార్లు చూడబోతున్నట్టు మన నమ్మకములు మరియు మన క్రియలు మరియు మన భావనలు పలు అన్యోన్యతల యొక్క వలయములను నిర్మిస్తాయి. వాటి మధ్య అనుబంధములలో అవి కేవలము సూటిగాను లేక సరళముగాను లేకుండా బహుళ సమానత్వములు లేక పరస్పర ఆధారత కలిగి ఉంటాయి. ఎంతవరకంటే మనము అన్ని వేళలా ఒకే ప్రాధాన్యతను ఇవ్వలేకపోతాము. మనము సరైన పనులు చేయుటకు, సరైన భావనలు కలిగి ఉండుటకు సరిగా ఆలోచించాలి అనుమాట వాస్తవమే. కానీ కొన్నిసార్లు సరిగా ఆలోచన చేయుటకు మరియు సరైన భావనలు కలిగి ఉండుటకు మనము సరైన పనిని కూడా చేయాలి. మరియు సరైన ఆలోచన కలిగి ఉండుటకు మరియు సరైన కార్యములను చేయుటకు సరైన భావనలు కూడా కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఆయన ప్రజలను వేదాంత శాస్త్ర లక్ష్యములలోనికి అనేక విధములుగా నడిపిస్తాడు. అయితే ఏమి చెయ్యాలో మనం ఎలా నిర్ణయించుకోవాలి? సరైన ఆలోచన, క్రియలు లేక భావనలలో దేని మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి అని మనం ఎలా నిర్ణయించాలి? పరిస్థితికి అనుగుణంగా ఆ పరిస్థితిలో అవసరమైన వేదాంత శాస్త్ర లక్ష్యములకు ప్రాధాన్యతను ఇచ్చు జ్ఞానమును అభివృద్ధి చేసుకోవాలి అనేది ఈ ప్రశ్నకు జవాబు. జీవన పరిస్థితి తరచుగా మారుతుంటుంది కాబట్టి సంతులత అనేది క్షణమాత్రపు సమకాలీనత వంటిది మాత్రమే. జీవమనేది గాలికి అల్లాడుతున్న ఓడ యొక్క పైభాగము వంటిది. కొన్నిసార్లు అది ఇటు ఒరుగుతుంది, మరికొన్నిసార్లు అటుప్రక్కకు ఒరుగుతుంది. అల్లాడుతున్న ఆ ఓడలో మన సంతులతను నిలబెట్టుకునుటకు మన కాల క్రింద జరుగుతున్న అలజడికి అనుగుణంగా ఒకవైపుకు లేక మరొక వైపుకు ఒరుగుట మనము నేర్చుకోవాలి. సరైన దిశలో ఒరుగుట మనము నేర్చుకొనకపోతే మనము నిశ్చయముగా పడిపోతాము. ప్రతి వేదాంత శాస్త్ర బాధ్యతను అనుసరించుటకు ఒకే నిర్ణీత మార్గము లేదు. వేదాంతశాస్త్ర లక్ష్యములను నెరవేర్చుటకు ప్రయత్నించు ప్రతిసారి మనలను మనము ఈ ప్రశ్న అడగాలి. ఇక్కడ ఏది అవసరము? ఈ సమయములో మనము మరియు మన చుట్టూ ఉన్నవారు ఏమి చెయ్యాలి? అప్పుడు ఆ సమయమునకు తగిన అవగాహన మనకు కలుగుతుంది. మరియు వేదాంతశాస్త్రము యొక్క లక్ష్యములన్నిటినీ మన పూర్ణ మనస్సుతో మనము అనుసరించగలము. తమ ప్రాధాన్యతలను సమయానుసారముగా మార్చుట తెలియని విశ్వాసుల జీవితములలో గొప్ప హాని జరుగుతుంది. మనము తరచుగా సాంప్రదాయకతను ఒక్కానించినప్పుడు మనము సులువుగా జ్ఞానవాదము అనే ఉచ్చులో పడిపోతాము. మనము తరచుగా అభ్యాసమును లేక క్రియలను ఒక్కానించినప్పుడు మనము సులువుగా న్యాయవాదము వైపు మొగ్గు చూపుతాము. మరియు మనము ఎల్లప్పుడూ వేదాంత శాస్త్రము యొక్క భావనాత్మక లక్ష్యముల మీద దృష్టి పెట్టినప్పుడు మనము సులువుగా భావుకతావాదములోనికి పడిపోతాము. జీవన నౌక అల్లాడుటకు అనుగుణంగా సమయానుసారముగా జీవిత సమతులనమును నేర్చుకున్నప్పుడు ఈ విపరీత పరిస్థితుల ఉచ్చులో పడకుండా అది మనకు సహాయం చేస్తుంది. కాబట్టి మనలో ప్రతివారము ఈ ప్రశ్న అడగాలి. నేను వేదాంత శాస్త్రమును అనుసరించుట వీటిల్లో ఏ ధోరణి మీద ఆధారపడి ఉన్నది? నేను జ్ఞానవాదము అనే ఉచ్చులో పడే అవకాశం ఉందా? నేను న్యాయవాదము లేక భావుకతావాదము లేక ఈ రెంటి కలయికలో ఒకదాని ద్వారా ప్రభావితము చేయబడుతున్నానా అని అడగాలి. మన స్వాభావిక ధోరణులు ఏమైనా సరే మనము నిర్లక్ష్యము చేయు వేదాంత శాస్త్ర లక్ష్యముల మీద దృష్టిని పెట్టుటకు మనము కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు మనము వేదాంత శాస్త్రమును నిర్వచించి వేదాంత శాస్త్రము యొక్క లక్ష్యములను పరీక్షించాము. కాబట్టి మన మూడవ అంశమైన వేదాంత శాస్త్రము యొక్క అంశముల వైపుకు మన దృష్టిని మళ్లించుదాము. వేదాంత శాస్త్రమును మనము పాటించున్నప్పుడు ఏ విషయములు మన దృష్టికి వస్తాయి? ఏ అంశము క్రింద మనము ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపాథోస్ను వెతకాలి? ఒకనిని వేదాంత శాస్త్రమునకు పరిచయం చేయుట అంటే ఆ వ్యక్తిని విశ్వమునకు పరిచయం చేయుట వంటిది. ఇది చాలా కష్టమైన పని. కాబట్టి ఈ పాఠములలో వేదాంత శాస్త్రము మీద మన దృష్టిని కేవలము కొన్ని అంశములకు మాత్రమే పరిమితము చేయవలసి ఉన్నది. మనకు ఆసక్తిని కలిగించు అంశములను అర్థము చేసుకునుటకు మనము రెండు విషయములను చూడవలసి ఉన్నది. మొదటిగా వేదాంత శాస్త్రవేత్తల ముందు ఉన్న అనేక వికల్పములు, మరియు రెండవది ఈ పాఠములలో మనము చేయు ఎంపికలు. వేదాంత శాస్త్రము యొక్క క్రమబద్ధమైన అధ్యయనములోనికి ప్రవేశించు ప్రతివారి కొరకు వేచియుండి వికల్పములను మొదట మనము చూద్దాము. ప్రజలు మొదటిగా వేదాంత శాస్త్ర అధ్యయనమును ఆరంభించినప్పుడు దాని యొక్క విశాలతను చూసి ఆశ్చర్యపడిపోతారు. వేదాంత శాస్త్రములో పొడవాటి అంశముల పట్టిక ఉంటుంది అని ఆలోచించుట సర్వసాధారణమే. క్రైస్తవ విశ్వాసం యొక్క 2000 కాలములో వేదాంత శాస్త్రము మీద ఎక్కువ ఆసక్తి చూపువారి దృష్టిని అనేక అంశాలు ఆకర్షించాయి. ఈ అంశాల యొక్క పట్టిక అనేది వేర్వేరు సంఘాల సమూహములలో వేరుగా ఉండేది. కానీ కొన్ని ముఖ్యమైన వేదాంత శాస్త్ర వర్గములను అన్ని సంఘములు అంగీకరిస్తాయి. వేదాంత శాస్త్రము యొక్క అన్వేషణలో కొన్ని అభ్యాసిక అంశములు ఉంటాయి. అవి మిషన్స్, ఇవాంజలిజం, అపోలోజిటిక్స్ లేక విశ్వాసమును, ఆరాధనను, కృపా పరిచర్యలను మరియు ప్రసంగ శాస్త్రమును సమర్థించుట లేక ప్రసంగము. దీనిలో అనేక రకముల సిద్ధాంత సంబంధమైన అంశములు కూడా ఉన్నాయి. సోటెరియాలజీ అనగా రక్షణ సిద్ధాంతము, ఎక్లేసియాలజీ అనగా సంఘ సిద్ధాంతము, ఆంథ్రపాలజీ అనగా మానవ సిద్ధాంతము, న్యూమటాలజీ అనగా పరిశుద్ధాత్మ సిద్ధాంతము, క్రిస్టాలజీ అనగా క్రీస్తు సిద్ధాంతము, థియాలజీ ప్రాపర్ అనగా దేవుని సిద్ధాంతము, ఎస్కటాలజీ అనగా కడవరి దినముల సిద్ధాంతము, బిబ్లికల్ థియాలజీ అనగా బైబిల్లో వ్రాయబడిన విమోచనా చరిత్ర యొక్క వేదాంతము, సిస్టమాటిక్ థియాలజీ అనగా బైబిల్ బోధనలను తర్కముగా అమర్చుట, హిస్టారికల్ థియాలజీ అనగా సంఘచరిత్రలో సిద్ధాంతముల యొక్క అభివృద్ధిని కనుగొనుట మరియు హెర్మిన్యూటిక్స్ లేక అనువాదము. ఇప్పుడు చాలా వరకు సాంప్రదాయిక అధ్యయన వేదాంత శాస్త్రము సాంప్రదాయికత దృష్టికోణములో నుండి ముఖ్యముగా ఈ అంశముల మీద దృష్టి పెట్టింది. ఈ విషయములను గూర్చి సరి అయిన విధముగా ఆలోచించుట. ఈ అంశములలో ఒకదాని మీద జరుగు ఒక సెమినారీ తరగతిలో ఈ అంశములను సరళము చేయుట మీద అందరూ సరిగా ఆలోచన చేయునట్లు చూచుట మీద దృష్టి పెడుతుంది. కొన్నిసార్లు కొన్ని సెమినారీ తరగతులు అధ్యయన నైపుణ్యతల మీద దృష్టి పెడతాయి. ఆరాధన, సువార్త ప్రకటన, ప్రసంగశాస్త్రము మరియు కౌన్సిలింగ్ మీద దృష్టి పెట్టు తరగతులు సాధారణముగా నైపుణ్యతలు లేదా ఆర్థోప్రాక్సిస్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాయి. దురదృష్టవశాత్తు ఒక సెమినరీ తరగతిలో ఆర్థోప్రాక్సిస్ మీద లేక వేదాంత శాస్త్రము యొక్క భావనాత్మక కోణము మీద, ప్రసంగ శాస్త్రము మీద లేక ప్రసంగమును నేర్పు తరగతి మీద దృష్టి పెట్టుట చాలా అరుదు. అయినను ఈ పాఠములో మనము నేర్చుకున్నట్టు వేదాంతశాస్త్ర అంశముల పట్ల మరింత అనుకూలమైన విధమును కలిగి ఉండుటకు మన ఆసక్తిని మూడు దిశలలో స్థిరపరచవలసిన అవసరత ఉన్నది. కాబట్టి ఒక వేదాంతశాస్త్రి విద్యార్థి ఎదుట ఉన్న పని చాలా పెద్దదిగా ఉన్నది. ప్రతి వేదాంతశాస్త్ర అంశములో చూచుటకు లెక్కలేనని దిశలు ఉన్నాయి. మనము వేదాంతశాస్త్రమును చదువుచున్నప్పుడు మన ఎదుట ఉన్న వికల్పముల యొక్క పొడువాటి పట్టిక ఎంపికల యొక్క అవసరతను మన ముందుంచుతుంది. వేదాంతశాస్త్రం యొక్క క్రొత్త విద్యార్థులు తరచుగా ఎదుర్కొని గొప్ప అపాయముంది. వేదాంతశాస్త్ర అంశముల యొక్క సంఖ్య మరియు క్లిష్టత కొన్నిసార్లు వారి శక్తికి మించినది కావచ్చు. వాస్తవానికి ఈ విద్యాక్షేత్రము ఎంత పెద్దది అంటే చాలామంది విద్యార్థులు ఈ అంశముల యొక్క పైపై సమాచారమును మాత్రమే నేర్చుకొనగలుగుతారు. ఇందువలన విద్యార్థులు చాలాసార్లు ప్రత్యేకంగా సాంప్రదాయకత మీద మాత్రమే ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే ఇతర కోణములను గురించి ఆలోచన చేయుటకు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఈ పాఠములలో అనేకమైన వేదాంతశాస్త్ర అంశముల ద్వారా ముంచివేయబడకుండా కేవలము కొన్ని అంశముల మీద మాత్రమే మన దృష్టిని పెడదాము. ఒక కాపరి ఎదుర్కొను వేదాంతశాస్త్ర సమస్యలు అని మనము పిలిచే కొన్ని వేదాంతశాస్త్ర అంశముల మీద మనము దృష్టిని కేంద్రీకరించుదాము. దీని అర్థము ఏమిటంటే కాపరులకు మరియు సంఘ నాయకులకు సూటిగా ఉపయోగపడే నమ్మికలు, అభ్యాసములు మరియు భావనల యొక్క గుంపు. ఈ పాఠములలో సంపూర్ణ వేదాంతశాస్త్రము యొక్క విద్యాసంగ్రహ నిఘంటువు యొక్క పరిచయమును ఇచ్చుటకు మనము ప్రయత్నించుటలేదు. బదులుగా మనలను మనము ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నాము. సంఘ నాయకత్వం యొక్క తర్ఫీదు పొందు ప్రజలు ఏమి నేర్చుకునవలసి ఉన్నది? వారు ఏమి చేయాలి? వారు వేదాంతశాస్త్రమును గూర్చి ఎలాంటి భావన కలిగి ఉండాలి? వేదాంతశాస్త్ర అధ్యయనమును వారు ఏ విధముగా ఆశ్రయించాలి? సంతోషకరముగా ఈ ప్రశ్నలకు జవాబులను మనము సృష్టించవలసిన పనిలేదు. సంఘము ఇంతకు ముందే మనకు పలు ముఖ్యమైన నిర్దేశనములను ఇచ్చింది. శతాబ్దాలుగా సంఘములో వేదాంతశాస్త్ర విద్య అభివృద్ధి చెందుతుండగా సంఘములోని నాయకుల యొక్క విద్యలో బోధించవలసిన అంశముల రకములను గూర్చి లోకమంతటిలో ఉన్న పలు డినామినేషన్ల వారి మధ్య ఒక ఏకాభిప్రాయం బలపడింది. దీనివలన ఒక వేదాంత కళాశాల యొక్క పాఠ్యాంశములు ఈ విధముగా ఉంటాయి. అవి మూడు ముఖ్యమైన భాగములుగా విభజింపబడ్డాయి. బైబిల్ విభాగము, చారిత్రక మరియు సిద్ధాంత విభాగము మరియు అభ్యాసిక విభాగము. సంఘ నాయకుల కొరకు వేదాంతశాస్త్ర విద్యను అభివృద్ధి చేయుటలో పరిశుద్ధాత్మ సంఘమును నడిపించిన ముఖ్యమైన మార్గములకు ఈ మూడు విభాగములు ప్రాతినిధ్యం వహించుచున్నాయి. సంఘము దాని నాయకులకు అందించు ఈ వేదాంతశాస్త్ర తర్ఫీదు విభాగములను ఇప్పుడు విపులపరచుదము. బైబిల్ విభాగము సాధారణముగా పాత నిబంధన అధ్యయనములు మరియు క్రొత్త నిబంధన అధ్యయనములుగా విభజింపబడింది. పాఠ్యాంశములలోని ఈ విభాగములు లేఖనముల యొక్క అంశముల మీద దృష్టి పెట్టి భావి సంఘ నాయకులను బాధ్యతాయుతమైన బైబిల్ వ్యాఖ్యానమునకు పరిచయం చేస్తాయి. సిద్ధాంత మరియు చారిత్రక విభాగమును సంఘచరిత్ర మరియు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రముగా విభజిస్తుంటారు. పలుకాలములలో పలువిధములుగా క్రీస్తు శరీరమైన సంఘము లోకములో ఎలా సంఘర్షణ చేసింది అనే వేదాంతశాస్త్రమును, దేవుడు ఎలా అభివృద్ధి చేశాడు అనే దానిమీద సంఘచరిత్ర దృష్టి పెడుతుంది. సంఘము లేఖనముల యొక్క బోధనలను తార్కికముగాను క్రమబద్ధముగాను ఎలా అమర్చినదో క్రమబద్ధమైన వేదాంత శాస్త్రము విద్యార్థులకు తెలియజేస్తుంది. తరువాత అభ్యాసిక విభాగము విద్యార్థుల యొక్క వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి, ప్రసంగము మరియు సువార్త ప్రకటన వంటి అభ్యాసిక పరిచర్య నైపుణ్యతల వైపు విద్యార్థులను ఆకర్షిస్తుంది. ఈ పాఠముల వరుసలో మనము ముందుకు కొనసాగుచుండగా ఈ వేదాంత శాస్త్ర విభాగముల రూపురేఖల యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తిద్దాము. మనము మన సొంతదైన ఒక క్రొత్త మార్గమును ఆరంభించుట కంటే సంగమునకు ఇంతకుముందే పరిశుద్ధాత్మ నేర్పించిన పలు కోణములను క్రమపరచుటకు మరియు స్పష్టపరచుటకు ప్రయత్నం చేద్దాము. కాబట్టి భవిష్యత్ పాఠములలో మనము మూడు ముఖ్యమైన అంశములను గురించి చర్చిద్దాము. బైబిల్ అధ్యయనములు అనే విభాగము మన లేఖనముల యొక్క వ్యాఖ్యానము అనే అంశమును పోలియుంటుంది. ఈ పాఠములలో చారిత్రక మరియు సిద్ధాంత అధ్యయనముల విభాగము సమాజముతో మన పాలుపంపులు అనే అంశమునకు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. అభ్యాసిక వేదాంత శాస్త్రము అనే విభాగము మనము క్రైస్తవ జీవనము అని పిలిచే అంశమును పోలియుంటుంది. వేదాంత శాస్త్రం యొక్క ఈ వేర్వేరు విభాగములు ఎలా పనిచేస్తాయో మరియు మనము వేదాంత శాస్త్రమును అన్వేషించుచుండగా అవి కలిసి ఎలా పనిచేస్తాయో చూద్దాము. మన వేదాంత శాస్త్ర పాఠ్యాంశములలో జ్ఞానవాదము అనే ఉచ్చులో పడిపోవుటకు బదులుగా వేదాంత శాస్త్ర పాఠ్యాంశముల యొక్క ప్రతి విభాగములోనూ మనము కనుగొనవలసిన అంశపరమైన, ప్రవర్తనకు సంబంధించిన మరియు భావనలకు సంబంధించిన కోణములు ఉన్నాయని నిరంతరము జ్ఞాపకము చేసుకుందాము. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో లేఖనముల యొక్క వ్యాఖ్యానమును మనము చదువునప్పుడు అంశములు, అభ్యాసములు మరియు భావనలను గురించి మనం ఎలా ఆలోచన చేయాలో నేర్చుకోవాలి. సమాజముగా సంఘము ఎలా పాలు పంచుకుంటుంది అని మనము అధ్యయనము చేయనప్పుడు అంశములు, అభ్యాసములు మరియు భావనల యొక్క ప్రాముఖ్యతను మనము జ్ఞాపకముంచుకోవాలి. మరియు మనము క్రైస్తవ జీవనమును గూర్చి ఆలోచన చేయునప్పుడు మనము కేవలము ఆర్థోడాక్సీ మీద మాత్రమే దృష్టి పెట్టక ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపేథోస్ను కూడా పరిగణిద్దాము. మూడు స్థాయిలలోనూ లేఖనం యొక్క వ్యాఖ్యానము, సమాజములో పాలుపంపులు మరియు క్రైస్తవ జీవనము అనే మూడు అంశాలు మన వేదాంత శాస్త్ర పరిచయమునకు ముఖ్య అంశములుగా ఉంటాయి. ఈ పాఠములో వేదాంత శాస్త్రములోనికి ప్రవేశించుచుండగా మనము అడిగే అత్యంత సామాన్యమైన ప్రశ్నను మనము చూశాము. అది వేదాంత శాస్త్రము అంటే ఏమిటి? ఈ ప్రశ్న యొక్క మూడు విషయములను మనము చూశాము. వేదాంత శాస్త్రం యొక్క నిర్వచనము, వేదాంత శాస్త్రం యొక్క లక్ష్యములు మరియు వేదాంత శాస్త్రం యొక్క అంశములు. మన ముందు ఉన్న ఈ పాఠములలోనికి మనము కొనసాగుచుండగా ఈ పాఠములో చర్చించిన అంశములు మరలా మరలా పునరావృత్తమవుతాయి. మన సాధారణ ప్రణాళికను దృష్టిలో ఉంచుకుంటే క్రీస్తుకు మరియు ఆయన సంగమునకు గొప్ప సేవ చేయు విధముగా వేదాంత శాస్త్రమును అన్వేషించుటకు కావలసిన శక్తిని పొందుతాము.